ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः मूकां करोति वाचालं पंगुं लंगयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधव श्रीचैतन्यईश्वरं Reading from Bhagavad Gita as it is, chapter 14, text 20, chapter entitled The Three Modes of Material Nature. Gunani tan atitya trin. Gunani tan atitya trin. Dehi deha samutbhavan Janma mrutyu jara dukkai Vimukto mrutam ashnuti Gunaneta natityatri Dehi deha samutbhavan Janma mrutyu jara dukkair Vimukto mrutam ashnute Gunaneta natityatrin Dehi deha samutbhavan Janma mrutyu jara dukkair Vimukto Mrutamashnuti Gunan qualities Etan all these Atithya transcending Trin three Dehi the embodied the Deha body Samudhavan produced of Janma of birth, mrityu, death, jara and old age, dukkaihi, the distresses, vimuktaha, being freed from, amrutam, nectar, ashnute, he enjoys. Translation and purport by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. When the embodied being is able to transcend these three modes associated with the material body, he can become free from birth, death, old age and their distresses and can enjoy nectar even in this life. Purport. How one can stay in the transcendental position even in this body in full Krishna consciousness is explained in this verse. The Sanskrit word dehi means embodied. Although one is within this material body, by his advancement in spiritual knowledge, he can be free from the influence of the modes of nature. He can enjoy the happiness of spiritual life even in this body. Because after leaving this body, he is certainly going to the spiritual sky. But even in this body, he can enjoy spiritual happiness. In other words, devotional service in Krishna consciousness is the sign of liberation from the material entanglement. And this will be explained in the 18th chapter. When one is freed from the influence of the modes of material nature, he enters into devotional service. In other words, devotional service in Krishna consciousness is the sign of liberation from material entanglement. And this will be explained in the 18th chapter. When one is freed from the influence of the modes of material nature, he enters into devotional service. Please repeat the translation. When the embodied being is being able to transcend these three modes associated with the material body, he can become free from birth, death, old age and their distresses, and can enjoy nectar even in this life. Om ajnana timirandasya jnananjana shalakaya chakshuran melitam yena tasmai shri gurave namaha shri chaitanya mano bhishtam stapitam yena bhutale swayam rupa kada mahyam dadati svapadantikam namavum vishnupadaya krishna prishtaya bhutale srimate bhaktivedanta swaminiti namine namaste sarasvate bhuve gauravani pracharine nirvishesha shunyavadi paschatya deshatarine vanchakalpatarubhyascha kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare ఈ అధ్యాయం పేరు ప్రకృతి త్రిగుణములు. ఈ అధ్యాయంలో కృష్ణుడు మూడు గుణాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క జీవుల యొక్క స్థితి ఏమిటి, మనందరం ఈ భౌతిక ప్రపంచంలో మూడు గుణాల చేత బంధించబడి ఉన్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ ఇస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. అన్నీ కూడా మూడు రకాలుగా విభజించడం జరిగింది, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సో ఈ సత్వగుణము, రజోగుణం, తమోగుణం చేతనే మొత్తం ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. మీరు కాలాన్ని తీసుకోండి, మనుషుల్ని తీసుకోండి, లేకపోతే వివిధ రకాలైనటువంటి జీవజాతులు, కొన్ని తమోగుణంలో ఉన్నటువంటి జీవరాశులు, ఉదాహరణకు ఎలుకబంటి ఉంది, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ తమోగుణ, అంటే ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. అదే రకంగా ఈ వానరాని, అది తమోగుణంతో కూడుకున్నటువంటి జంతువుగా పరిగణించడం. రజోగుణము పులులు, సింహాలు. సత్వగుణము ఆవు, గోమాత. అట్లా ఎవ్రీథింగ్ ఈ మెటీరియల్ వరల్డ్ ఏమిటంటే ఎవ్రీథింగ్ ఈస్ ఈ మూడు గుణాల యొక్క కలయికనే అంత కనబడుతుంది. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కువ ఏం కనబడుతుంది, కామము, లోభము కనబడుతుంది. అది దేని యొక్క ప్రభావం, తదారజస్తమోభావ కామలోభాదయశ్చయే చేతయేతే రణావిద్దం స్థితం సత్వే ప్రసీద. రజోగుణం వల్ల కామం కలుగుతుంది, తమోగుణం వల్ల లోభత్వం కలుగుతుంది, సత్వగుణం వల్ల ఏం కలుగుతుంది, జ్ఞానం ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది, ఏది మంచిదేమి, చెడు ఏమి. అతను విచక్షణ చేయగలుగుతాడు, దాని ప్రకారం అతను సంతోషంగా ఉండగలుగుతాడు, భౌతికమైనటువంటి స్థాయిలో ఏదో కొద్దిగా సుఖంగా ఉండగలుగుతాడు. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకొక శ్లోకం కూడా ఉంది, నిస్త్రైగుణ్యో భవార్జున. మనం కేవలం ఈ మూడు గుణాల్లో ఉంటే సరిపోదు. ఈ మానవ జీవితం ఎందుకు భగవంతుడు మన కోసం ప్రసాదించాడంటే, ఇంత మంచి వాహనాన్ని, మంచి సౌకర్యాలతో ఎందుకు భగవంతుడు మనకు ప్రసాదించాడు అని అంటే, ఈ మానవ దేహంలో మన మూడు గుణాలకు అతీతం అయ్యేటువంటి అవకాశం ఉంది. మూడు గుణాలకు అతీతం అవ్వచ్చు. ఆ ఆపర్చునిటీ కేవలం ఈ మానవ జన్మలోనే ఉంది. మిగతా అన్ని జన్మల్లో కూడా ఈ త్రిగుణాల నుంచి నిస్సహాయంగా త్రిగుణాల చేత ప్రతి ఒక్కరూ వారి వారి కార్యకలాపాలను చేస్తూ ఉంటారు. అయితే మానవ జన్మలో మనము దేనికోసం ప్రయత్నం చేయొచ్చు అని అంటే, ఈ త్రిగుణాలకు అతీతం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. త్రిగుణాలకు బంధించబడి ఉండడం అనేటువంటిది ప్రభుపాద్ వారు ఈ ఉదాహరణ ఇస్తున్నారు. ఎవరైనా కానీ భౌతిక ప్రపంచంలో త్రిగుణాలలో ఉన్నంత వరకు బంగారు సంఖ్యలు, వెండి సంఖ్యలు, అదే రకంగా ఇనప సంఖ్యలు, దేంతో బంధించబడి ఉన్నా అతను ఇంకా బంధించబడి ఉన్నట్లే అర్థం. నాకు బంగారు సంఖ్యల చేత బంధించబడి ఉన్నాను అని ఎవరు కానీ ఆనందపడడానికి లేదు. చివరికి ఎవరు కానీ ఏ స్థాయిలో సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా, ఇంకా వాళ్ళు బంధించబడి ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నారు. సో దీని నుంచి మనం బయటపడాలి. ఖచ్చితంగా మనము భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే మనము త్రిగుణాలకు అతీతమైనటువంటి ప్రదేశం అది. అక్కడ వాసుదేవ స్థితి అని అంటారు, శుద్ధ సత్వస్థితి లేకపోతే దివ్యమైనటువంటి స్థితి అని అంటారు. ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటి ఒక స్థితి అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రభుపాద గారు చెప్తారు, సెక్యూరిటీ కొద్దిగా సౌండ్ కంట్రోల్ చేస్తాం, పిల్లలు అరుస్తున్నారు, అరవకుండా ఉండండి, క్లాస్ జరుగుతుంది ఇక్కడ. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు బంగారు సంఖ్యల చేత బంధించబడి ఉంటారు. సో ఆ రకంగా ఏమిటంటే ప్రభుపాద గారు చెప్తున్నారు, మనము నిప్పులు యొక్క నిప్పులోకి ప్రవేశించాలంటే మనము ఆ నిప్పు యొక్క లక్షణాన్ని మనం పొందాలి. నిప్పు రవ కూడా నిప్పు యొక్క లక్షణం ఉంటుంది కాబట్టి అది నిప్పులోకి ప్రవేశించగలుగుతుంది. ఉదాహరణకు మనం కూడా చూస్తుంటాం నీటిలో ఎంతోమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ నీటిలో తేలడానికి సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ ఉపయోగించుకొని వాళ్ళు సముద్రం మధ్యలో వెళ్ళేసి మనకు కొన్నిసార్లు దూరదర్శన్లో చూపిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వెళ్ళి అక్కడ రకరకాలైనటువంటి అక్వాటిక్స్, రకరకాలైనటువంటి చేపలు, రకరకాలైనటువంటి ఉన్నటువంటి వేల్స్, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, అవన్నీ తీసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ యొక్క నీటిలో జీవించడానికి కావలసినటువంటి దుస్తుల్ని వాళ్ళు ఏం చేస్తారు, ధరిస్తారు. సో అట్లా ప్రభుపాద ఏం చెప్తారంటే మనం ఒకవేళ భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి, భగవంతునితో మనం వ్యక్తిగతమైనటువంటి సాంగత్యాన్ని మనం పొందాలి అని అంటే భగవంతుడు కలిగి ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి స్థితిని మనం పొందాల, త్రిగుణాలకు అతీతం అవ్వాలి. అప్పుడే త్రిగుణాలకు అతీతమైనప్పుడు మన త్రిగుణాలకు అతీతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రదేశంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం. సో ఈ త్రిగుణాల నుంచి అతీతం అవ్వాలి అనంటే ఏం చేయాలి, మన సొంత ప్రయత్నంతో మనము చేసేటువంటిది ఒకటే. ఏమిటది, కృష్ణుడు చెప్తున్నాడు మన త్రిగుణాలకు అతీతం అవ్వాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి, మొట్టమొదట మన సత్వగుణానికి రావాలి. తమో గుణంలో రజోగుణంలో ఉన్నంత వరకు మనం భక్తిని కూడా సరిగా చేయలేం. కనీసం మనం భక్తిని చక్కగా మనము శాంతియుతంగా అని అంటే ఎలాంటి అలజడ లేకుండా చేయాలి అని అంటే కనీసం సత్వగుణంలోకి రావాలి. కనీసం సత్వగుణంలో వస్తేనే ఈ భక్తిని చేయడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఈ రజో తమో గుణాల్లో ఉన్నంత వరకు ఈవెన్ భక్తి చేస్తున్నా కానీ అదేమవుతుంది, మిశ్రమ భక్తి అయిపోతుంది. పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవ అనేటువంటి రెలంలోకి ప్రవేశించలేం. కపిల దేవుడు కూడా ఆయన శ్రీమద్ భాగవతంలో తమో గుణంలో ఉన్నటువంటి భక్తియుక్త సేవ ఎలా ఉంటుంది, రజోగుణంతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ ఎలా ఉంటుంది, సత్వగుణంతో కూడి ఉన్నటువంటి భక్తియుక్త సేవ ఎలా ఉంటుంది, దాని గురించిన వర్ణన శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ భాగంలో కపిల దేవుడు దేవహూతికి బోధించేటువంటి ఉపదేశాలలో 3 రకాలైనటువంటి భక్తియుక్త సేవల గురించి ఆయన వివరిస్తున్నారు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ చైతన్య చంద్ర మహాప్రభుకి, శ్రీల ప్రభుపాదికి గౌర ప్రేమానంద. అందుకని ఏమిటంటే మనము ఈ సత్వగుణంలో స్థితం అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్, కృష్ణుడు రికమెండ్ చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏమిటంటే భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాహ. మనం ఏం చేయాలంటే మన లైఫ్ని చాలా రెగ్యులేటెడ్ గా లీడ్ చేయాలి. ఆహారంలో, నిద్రలోనూ, విహారంలోనూ, అదే రకంగా సంతాన ఉత్పత్తిలోనూ, అన్నిట్లో ఎప్పుడైతే మనం క్రమశిక్షణ అని అంటే ఒక క్రమ పద్ధతితో కూడుకున్నటువంటి ఒక జీవనాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే మనం సత్వగుణంలో ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉండగలుగుతామో సత్వగుణం నుంచి శుద్ధ సత్వ స్థితికి వెళ్ళేటువంటిది చాలా చాలా ఈజీ. సో అందుకనే ప్రభుపాద వారు మనకు ఈ యొక్క ఇస్కాన్ సంస్థలో ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అంటే, సో దట్ మనం ఎప్పుడు సత్వగుణంలో ఉండడానికి అవకాశం ఉంది. తెల్లవారుజాము నిద్రలేయడము, భక్తులతో కలిసి భగవన్నామాన్ని జపించడము, శ్రీమద్ భాగవతాన్ని మనము శ్రవణం చేయడము, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలు నియుక్తం అవడం, ఈ రకంగా ఏమవుతుందంటే మనము సత్వగుణంలో స్థితం అవడానికి ప్రభుపాద వారు అవకాశం ఇచ్చారు. బయట ప్రపంచం అంతా కూడా రజోగుణము తమోగుణమే, కేవలము ఈ మందిరాలు మాత్రమే. మందిరాలు అనంటే ప్రభుపాద వారు అంటారు ఈవన్ వనవాసాలు అనంటే ఫారెస్ట్, ఫారెస్ట్ సత్వగుణంలో ఉన్నటువంటిది. బట్ ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే ఈవన్ ఒకవేళ ఫారెస్ట్కి వెళ్ళినా కానీ నువ్వు నాకు ఇక్కడంతా కూడా రజో తమో గుణం చేత మొత్తం ప్రపంచం అంతా ఆవహించబడి ఉంది, నేను దాని చేత ప్రభావితం అవుతున్నాను, అందుకని నేను సత్వగుణంలో ఉండాలి అని అంటే నేను వనవాసాలకు వెళ్తాను అనేసి ఎవరైనా చెప్పచ్చు. ప్రభుపాద గారు అంటున్నారు ఒకవేళ నువ్వు వనవాసం వెళ్ళినా కానీ నీ మనసు అలానే ఉంది, ఇంకా నీ మనసు నీ ఇంద్రియాలు ఇంకా అలానే ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఇంకా మానసికంగా ఆ ఇంద్రియ భోగ విషయాల పట్ల ఇంకా విరక్తి కలగలేదు, ఇంకా ఇంకా వైరాగ్యం రాలేదు. కాబట్టి ఈవెన్ ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా కానీ నువ్వేం చేస్తావు, ఇంకా ఈ ఇంద్రియ భోగ విషయాలనే నువ్వు ఆలోచిస్తావు. సో అందుకు ప్రభుపాద గారు ఏం చెప్పారంటే సత్వగుణం రావాలంటే ఊరికి మన అరణ్యాలకు వెళ్ళిపోతే సత్వగుణం రాదు. ప్రభుపాద గారు చెప్పారు ఆల్ ఇస్కాన్స్ అండ్ టెంపుల్స్, ఏదైతే ఇస్కాన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ వైకుంఠ లోకస్. ఇస్కాన్ మందిరాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ప్రభుపాద గారు అన్నారు ఇవన్నీ కూడా వైకుంఠ లోకాల యొక్క విస్తారణ రూపాలు అని చెప్పారు. సో ఇక్కడ వైకుంఠ వాతావరణం ఇది కేవలం సత్వగుణం మాత్రమే కాదు, శుద్ధ సత్వంతో కూడుకున్నటువంటి వాతావరణం. ఎందుకు? స్వయంగా ఆచార్యులు ఉన్నారు, ఆచార్యులకు ప్రత్యక్షం ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఎప్పుడు చూసినా కానీ హరినామ సంకీర్తనం జరుగుతుంది, భక్తుల సాంగత్యం ఉంది, శ్రీమద్ భాగవతం శ్రీమద్ భగవద్గీత చర్చ అనేటువంటిది ఎప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ రకంగా ఎంతో మంది కృష్ణుని వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా ఒక సంపూర్ణమైనటువంటి దివ్యానుభూతి. ఇది మనం ఇక్కడ ఉండి ఉండి అలవాటు అయిపోయినాం కాబట్టి మనకి ఇది అంతగా తెలీదు. మొట్టమొదటిసారి ఈ మందిరానికి ప్రవేశిస్తారు కదా వాళ్ళ యొక్క అనుభూతి. నేను ఒక సమీపంలో ఒక అతన్ని అడిగాను మీరు మొట్టమొదటిసారి మందిరానికి వచ్చారు కదా ఎలా ఉంది అని అన్న. సో అప్పుడు ఆయన చెప్పాడు ఈ వాతావరణమే ఎలా ఉందంటే ఎవరు వచ్చినా కానీ కనీసము 15 నిమిషాలన్నా ఉండాలనేటువంటి భావన కలుగుతుందంట, ఎవరికైనా వెళ్ళిపోవాలనిపించట్లేదు. ఎందుకంటే ఈ ప్రకంపన అనేటువంటిది గోలోకేర ప్రేమదాన హరినామ సంకీర్తన, ఈ ఏదైతే ఇక్కడ మనం పాటిస్తున్నటువంటిది మన సొంత ఆచరణలు కాదు, మన ఏదో స్వప్నంగా మనం కల్పితం చేసి పాటించేటువంటివి కాదు, ఇవన్నీ కూడా గురువు సాధు శాస్త్రాలను అనుసరించి మనం పాటిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక దివ్యమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి జనాలు ఇక్కడికి వచ్చినప్పుడు దే ఆర్ ఏబుల్ టు ఫీల్ దట్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. వాళ్ళు ఏమి చేయకపోయినా జస్ట్ బై కమింగ్ హియర్ దే ఫీల్ సో మచ్ రిలీఫ్, బికాస్ దట్ ఈస్ ద పొటెన్సీ ఆఫ్ లార్డ్స్ ప్రెజెన్స్ అండ్ ద ప్యూర్ డివోటీస్ ప్రెజెన్స్ అండ్ ద హోలీ నేమ్. సో ఈ మెటీరియల్ వల్ల ఏమిటంటే ఇక్కడ చెప్పబడినట్టు ఈరోజు శ్లోకంలో చెప్పబడినట్టు యాజ్ లాంగ్ అస్ మనం ఈ 3 గుణాల చేత మనం ప్రభావితమైనంత వరకు వన్ కెనాట్ బి హ్యాపీ, వన్ షుడ్ డెఫినెట్లీ గెట్ రిడ్ ఆఫ్. సో ప్రభుపాద గారు చెప్తున్నారు దానికి ఇక్కడ పర్పట్లో చెప్తున్నారు ఈవెన్ ఇన్ దిస్ బాడీ హీ కెన్ ఎంజాయ్ స్పిరిచువల్ హ్యాపీనెస్. మనం ఈ భౌతికమైనటువంటి దేహంలో ఉన్నప్పటికీ కూడా వీ కెన్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ హ్యాపీనెస్. ఈ స్పిరిచువల్ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మళ్ళా మన భగవద్ధాం వెళ్ళే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడి నుంచే మన స్పిరిచువల్ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎట్లా అది? అది ప్రభుపాద గారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు బై హిస్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ హీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ నేచర్, హీ కెన్ ఎంజాయ్ ద హ్యాపీనెస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈవెన్ ఇన్ దిస్ బాడీ. ప్రభుపాద గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే బై హిస్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్, మనము దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము దాన్ని సంపాదించడం ద్వారా, సంపాదించడం అంటే దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆ దివ్యమైనటువంటి జ్ఞానంతో మనము నిత్యం సంబంధం పెట్టుకోవడం, దాన్ని చర్చించడము, దాన్ని అధ్యయనం చేయడము, దాని యొక్క దాంట్లో ఉన్నటువంటి విషయాలను మనం గ్రహించడము, దాన్ని మనం ప్రత్యక్షంగా ఆచరించడం వల్ల ప్రభుపాద గారు చెప్తున్నారు వన్ క్యాన్ రిలీజ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ దిస్ బాడీ. దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే మనం ఇంకొక దేహం తీసుకొని పొందాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడి నుంచి మనం పొందొచ్చు. సో అందుకని కల్టివేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పదే 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 వినడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం సంబంధం ఎందుకు పెట్టుకోవాలి? ఎవరు నాన్న ఆల్రెడీ నాకు పిహెచ్డి ఉంది ప్రభు, నాకు ఆల్రెడీ నేను అకాడమిక్స్ చదివినాను, లేకపోతే నాకు ఆ చదువు ఉంది ఈ చదువు ఉంది, నేను ఎందుకు ఆల్రెడీ నా స్కూల్ బుక్స్ కాలేజ్ బుక్స్ ఇవన్నీ చదువుతున్నాను కదా, నేను ఎందుకు దివ్యమైనటువంటి జ్ఞానంతో నేను ఎందుకు సంబంధం పెట్టుకోవాలి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దివ్యమైనటువంటి జ్ఞానంతో ఎందుకు సంబంధం పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటి వ్యక్తుల చేత తయారు చేయబడినవి, అవి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అవన్నీ కూడా ఏమిటి, అవన్నీ కూడా ఊహించుకునేటువంటి సిద్ధాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లా వచ్చి ఆయన యొక్క ఆలోచన ఏమిటి, ఒక యాపిల్ ఆయన మీద పడింది, ఎందుకు అది కిందే ఎందుకు పడింది, అది పైన ఎందుకు పోలేదు అని ఆలోచించుకొని ఆయన న్యూటన్స్ లాని తయారు చేశారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది ఒక హెవీ బాడీ ఏం చేస్తుంది, లైట్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని తీసుకొని వచ్చారు లా. అయితే అదే న్యూటన్ లాలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏం తెలుసా, ఎందుకు టూ బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటిది న్యూటన్ చెప్పలేడు. ఆయన ఏదో ఇట్లా హెవీ బాడీ లైట్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పాడు, గ్రావిటేషనల్ లాకి ఫార్ములా ఇది ఇది అనేది చెప్పాడు. బట్ ఎందుకు ఒక టూ బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటి దానికి ఆన్సర్ లేదు. సో అట్లా ఏదైతే ఇప్పుడు మనము ఆధునికంగా మనము సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అవన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటి జ్ఞానమే. సో ఆ అపరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో మన జీవితం అంతా కూడా అపరిపూర్ణంగానే ఉంటుంది. సో మనము నిజంగా మన జీవితంలో పరిపూర్ణత్వాన్ని సాధించాలి అని అంటే ఏం చేయాలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి. ఎందుకు ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అని అంటాము, ఎందుకంటే ఇది అధోక్షుడు ఇచ్చినటువంటి జ్ఞానం. అధోక్షుడు అంటే ఈ నాలుగు లోపాలకు అతీతుడు, హీఈస్ బియాండ్ ద ఫోర్ డిఫెక్ట్స్. మనకున్నటువంటి నాలుగు లోపాలు, అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, మోసపూరితమైనటువంటి భావన, భ్రాంతికి గురి అయి ఉండడం, తప్పులు చేసేటువంటి స్వభావం, ఇది ప్రతి ఒక్క బద్ధజీవుడికి ఉండేటువంటి నాలుగు లోపాలు. సో ఇది వచ్చి అపౌరుషేయ. అపౌరుషేయ అంటే ఏ ఈ నాలుగు లోపాలు కలిగి ఉన్నటువంటి మానవుడు చేత తయారు చేయబడింది కాదు, ఈ స్వయంగా భగవంతుని యొక్క ఆయన యొక్క వేణు నుంచి వచ్చినటువంటిది, ఆయన యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా మన జీవితంలో మనము పరిపూర్ణత్వాన్ని మనము పొందొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఏం కావాలి, సమ్ ఆర్ అదర్ దే వాంట్ టు బికమ్ హ్యాపీ, దట్ ఈస్ దేర్ గోల్ ఆఫ్ లైఫ్. మనం ఎన్ని చేసినా కానీ మనము లైఫ్ బిగినింగ్ నుంచి లైఫ్ ఎండ్ వరకు మనం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడినా, ఎన్ని రకాలైనటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నా, ఎన్ని రకాలైనటువంటి వ్యాపారం చేసినా, అల్టిమేట్ గోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ దే వాంట్ టు బి హ్యాపీ. హ్యాపీనెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద సోల్. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అనుకోవడం అది ఆత్మకు ఉన్నటువంటి సహజస్థితమైనటువంటి లక్షణం, ఎవరు ఆనందంగా ఉండకూడదని కాదు. బట్ హౌ టు ఎక్స్పీరియన్స్ దట్ హ్యాపీనెస్, దట్ ఈస్ ద రియల్ థింగ్. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నిజమైనటువంటి విషయం. వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్? ఈ ప్రపంచంలో హ్యాపీనెస్ అనేటువంటిది డిఫర్ అవుతుంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది. బట్ రియల్ హ్యాపీనెస్ అంటే ఏమిటి? ఉదాహరణకు ఎవరైనా గొడుగు అమ్ముతున్నాడు అనుకోండి, గొడుగు అమ్మేవాడికి వర్షం పడితే ఆనందం, వేరే వాడు ఉంటాడు అదే వర్షం పడింది అనుకోండి, ఎవరో రోడ్లలో వాడు పానీపూరి అమ్ముకుంటున్నాడు అనుకోండి, వానికి దుఃఖము. ఎందుకు? ఒకవేళ వర్షం వచ్చిందంటే వాని వ్యాపారము డిస్టర్బ్ అయిపోతుంది. అట్లా ఈ మెటీరియల్ వల్లలో ఒకరి హ్యాపీనెస్ ఇంకోరికి డిస్ట్రెస్ అవుతుంది. ఇంకోరికి ఒక ఆయన ఉపన్యాసం చెప్పే అతనికి, లేకపోతే ఎవరైనా చక్కగా అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నాడు అనుకోండి, అతనికి నరకం ఏమిటి? అతనికి ఆ గొంతు ఇంకా గరగర ఇంకా పాడదానికి గొంతు పట్టేసిందంటే అదే అతనికి నరకం, అదే అతనికి దుఃఖం. అట్లా ఎవరైనా ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అతను యొక్క స్థానం నుంచి కింద పడిపోతే అదే అతనికి దుఃఖం. అట్లా ఈ మెటీరియల్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి హ్యాపీనెస్ డిఫర్ అవుతాయి. ఒక వ్యక్తికి ఏదైతే హ్యాపీనెస్ గా ఉందో అదే హ్యాపీనెస్ ఇంకో వ్యక్తికి అది డిస్ట్రెస్ అవుతుంది. సో ఈ హ్యాపీనెస్ అనేటువంటిది, ఇట్లాంటి ఫ్లక్చువేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది, ఇది రియల్ హ్యాపీనెస్ కాదు. రియల్ హ్యాపీనెస్ అంటే ఏమిటంటే, ఈ యూనివర్సల్ గా ఎవరైనా పొందొచ్చు, అందరు హ్యాపీగా ఉంటారు, ఆ హ్యాపీనెస్ ని పొందడం వల్ల ఇంకో పర్సన్ బాధపడేటువంటి కాన్సెప్ట్ లేదు. అది రియల్ హ్యాపీనెస్. ఈ వరల్డ్ లో ఉన్నటువంటి హ్యాపీనెస్ అన్ని కూడా ఇట్ ఆల్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వ్యక్తిగతంగా అందరికి మారుతుంది. బట్ ఒక హ్యాపీనెస్ ఉంది, ఆ హ్యాపీనెస్ అందరికీ వర్తిస్తుంది. ఈవెన్ ఫ్రమ్ స్మాల్ చైల్డ్ టు ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆ హ్యాపీనెస్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది. దట్ హ్యాపీనెస్ ఈస్ రియల్ హ్యాపీనెస్. సో ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రియల్ హ్యాపీనెస్ కోసమే మనందరం కూడా తహతలు ఆడుతున్నాం. ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ దట్ హ్యాపీనెస్? సో వీఆర్ ట్రయింగ్ ఇన్ మెనీ వేస్. మన ఆ హ్యాపీనెస్, ఆ రియల్ హ్యాపీనెస్ మన ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి రియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ఆల్ ఎండెవరింగ్, వీఆర్ ఆల్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ సమ్ ఆర్ అదర్ దట్ హ్యాపీనెస్ త్రూ రిలేషన్షిప్స్, త్రూ మనీ, త్రూ పొజిషన్, ఆర్ త్రూ నైస్ డ్రెస్సింగ్. రకరకాలుగా ఈ వరల్డ్ లో ఎన్ని విధాలుగా హ్యాపీనెస్ గా ఉండడానికి ఎంతమంది ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు బయట అన్ని వెరైటీస్ ఆఫ్ హ్యాపీనెస్ ఉన్నాయి అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్ దట్ సోల్ ఇస్ లుకింగ్ ఫర్ హ్యాపీనెస్. అన్ని రకాలైనటువంటి హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చేస్తున్నారు. బట్ వెన్ యూ రెఫర్ భగవద్గీత కానీ, బైబిల్ని కానీ, ఖురాన్ని కానీ, ఇంకా మీరు ఏ రకమైనటువంటి శాస్త్రాలు, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు రెఫర్ చేయండి. దాన్ని రెఫర్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద రియల్ హ్యాపీనెస్. యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ రియల్ హ్యాపీనెస్. సో ఆ నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం దాన్ని పొందడానికి ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది, మనం ఈ ప్రపంచంలో డిఫరెంట్ వేస్ ఆఫ్ హ్యాపీనెస్ మనము ఎండెవర్లో ఒక హ్యాపీనెస్ పొందడానికి ట్రై చేస్తాము, దాంట్లో విసిగిపోతాం, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. ఓకే, ఇక్కడ నాకు హ్యాపీనెస్ రావట్లేదు, సరే ఇంకొక లెట్ మీ టేక్ అనదర్ స్టెప్, ఇంకొక వేలో ఇంకో దానికి వెళ్తాం, మళ్ళీ దానికి వెళ్తాం, అక్కడ హ్యాపీనెస్ లేదు. అట్లా సొసైటీలో ఎంతెంతో పెద్ద సాంఘిక సేవలు చేసినటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. వాళ్ళే దే ఆర్ అండర్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్. అంతెందుకు, మన శ్రీమద్ భాగవతంలో నుంచి వ్యాసదేవుడు ఉన్నాడు. వ్యాసదేవుడు ఆయన మొత్తం అన్ని రాశాడు, 4 వేదాలు రాశాడు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం ఇవన్నీ రాసినా కానీ, సారీ రామాయణ రాలేదు, మహాభారతానికి రాశాడు, రామాయణ వాల్మీకి రాశాడు. సో వ్యాసదేవుడు ఇంత రచించిన తర్వాత ఆయన టోటలీ ఆధ్యాత్మిక విషయాలే చెప్పాడు. బట్ ఈవెన్ దో ఆయన 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నిటినీ రచించిన తర్వాత కూడా స్టిల్ హీ ఫెల్ట్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్, ఏదో ఒక అసంతృప్తి. ఆయనకు ఆ యొక్క నిజమైనటువంటి ఆనందం నేను పూర్తిగా సంపూర్ణంగా నేను పొందాననేటువంటి ఆ తృప్తి రావట్లేదు, ఇంకా ఏదో ఒక లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఆయన ఏం చేశాడు, గంగా నది ఒడ్డున, సరస్వతి నది ఒడ్డున కూర్చొని ఏం చేశాడు, ఆలోచిస్తా ఉన్నాడు, ఏమి నాకు ఎందుకు ఆనందం రావట్లేదు, నేను ఇంత ప్రయత్నం చేశాను, నా అల్టిమేట్ ఏమిటి, ఆయన ఎందుకోసం ఈ వేదాలన్నింటినీ రచించాడాను అంటే, సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ మంచి మార్గనిర్దేశకత్వం ఇవ్వాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళు సుఖశాంతులతో చక్కగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతోనే వ్యాసదేవుడు ఇచ్చాడు. ఆయనకేమి అక్కడ స్వార్థం ఏమి లేదు, నేను ఇట్లా ఇవ్వడం ద్వారా నేను చాలా వరల్డ్ ఫేమస్ అయిపోతాను అట్లాంటి భావన లేదు. ఆ వ్యాసదేవుడు సాక్షాత్ భగవంతుని యొక్క లిఖిత పూర్వకమైనటువంటి అవతారం. సో ఆయన మొత్తము 4 వేదాలు వీటి అన్నింటినీ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ సమ్ ఎంప్టీనెస్ అనేటువంటిది ఉంది. సో ఎప్పుడైతే ఆయన సరస్వతి నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడో, ఏమిటి ఆ కారణం, ఎందుకు నాకు ఆ సంపూర్ణమైనటువంటి సంతృప్తి ఆనందం ఎందుకు రావట్లేదు అని బాగా డీప్గా కాంటెంప్లేట్ చేస్తూ ఉంటే, సో అప్పుడు నారదముని ఆ ప్రదేశానికి వస్తాడు. నారదముని ఆ ప్రదేశానికి వచ్చి వ్యాసదేవుడి యొక్క ఆయన కలత చెంది ఉండడము, అసంపూర్ణమైనటువంటి అసంతృప్తిని కలిగి ఉండడం చూసి, ఎందుకు ఈ రకంగా అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏమిటి, ఎందుకు అని ఆయన అడుగుతారు. అప్పుడు ఆయన వ్యాసదేవుడు తెలియజేస్తారు, నేను ఇంత రచించాను, ఇంత రచించినా కానీ నాకు ఏమి, ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, సంపూర్ణమైనటువంటి సంతృప్తి ఆనందం నాకు కలగట్లేదు, ఐ ఫీల్ సమ్ ఎంప్టీనెస్, నాకు ఏదో ఒక ఎంప్టీనెస్ కనపడుతుంది, వాట్ ఈస్ దట్ అని అంటే, అప్పుడు నారదముని తెలియజేస్తారు, నువ్వు అన్నిటినీ వర్ణించావు, మొత్తం వేదాలు అన్నీ ఇచ్చావు, బట్ ఆ భగవంతుణ్ణి, దేవాది దేవుణ్ణి అల్టిమేట్లీ పర సర్వకారణ కారణుడైనటువంటి ఆ కృష్ణుడు, ఆ గోవిందుడు, ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మీద ఎక్స్క్లూజివ్ గా కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఏ సాహిత్యాన్ని కూడా నువ్వు రచించలేదు. ఇవన్నీ ఏం చేసావు, అన్నిటినీ క్లబ్ చేసేసావు. వేదాల్లో ఏముంది, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ, అక్కడ ఏమున్నాయి, అన్ని రకాలైనటువంటి దేవతా ఆరాధనలు. కర్మకాండలో ఏమో 40%, జ్ఞానకాండ ఏమో ఇంకొక 40%, ఉపాసనకాండ అని అంటే భక్తికి సంబంధించి కేవలం 20% మాత్రమే దాంట్లో ఇచ్చాడు. మిగతా అన్ని కూడా ఆ వ్రతాలు చేయండి, ఆ పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి. ఆయన సంపూర్ణంగా కృష్ణుణ్ణి, భగవంతుణ్ణి కేంద్రీకరించి ఒక సంపూర్ణమైనటువంటి సాహిత్యాన్ని ఆయన రచించలేదు కాబట్టి హీ ఫెల్ట్ దట్ డిస్సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే నారదముని కలిశాడో అప్పుడు ఆ నారదముని ఆయన క్లూ ఇచ్చాడు, కీ ఇచ్చాడు. ఏమిటది, నీకి ఈ డిస్సాటిస్ఫాక్షన్కి రీజన్ ఏమిటంటే నువ్వు ఎక్స్క్లూజివ్గా భగవంతుని కేంద్రీకరించి ఏ ఒక్క సాహిత్యాన్ని కూడా కీర్తించి రాసేటువంటి సాహిత్యాన్ని రచించలేదు కాబట్టి యూఆర్ ఫీలింగ్ దిస్ డిస్సాటిస్ఫాక్షన్. సో ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ నారదముని, నారదముని యొక్క బ్లెస్సింగ్స్ తాను ఏం చేశాడు, ఈ వేదాంత సూత్రాలకు ఇచ్చినటువంటి వ్యాఖ్యానమే శ్రీమద్ భాగవతం. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని రచించాడో కేవలం కంప్లీట్లీ కృష్ణుని, కృష్ణుడు యొక్క శుద్ధ భక్తులు, భగవంతుడు భగవంతుని యొక్క శుద్ధ భక్తుల్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని అమల పురాణంగా పవిత్రమైనటువంటి భక్తినే ఇస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటి, వేరే ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి ప్రేరేపణలు లేకుండా దాన్ని రచయించారు కాబట్టి హీ ఫెల్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అట్లా మనము ఇన్ అవర్ లైఫ్ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆ దివ్యమైనటువంటి జ్ఞానం పొందితేనే మనము ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండగలుగుతాం. బట్ ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పొందడానికి మనకు లేదు. వన్ షుడ్ రిసీవ్ ఈవెన్ దట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఫ్రమ్ అ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎ డివోటీ హూ ఈజ్ ఇన్ ద డిసైపులిక్ సక్సెషన్. ఎవరైతే ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే మనం దివ్య జ్ఞానాన్ని మనము తెలుసుకుంటాం. అందుకనే ప్రభుపాద గారు భగవద్గీత ఫస్ట్ పర్ఫెక్ట్ లో కూడా మీరు చూడండి, ఎవరు భగవద్గీతను బెటర్ అండర్స్టాండ్ చేసుకుంటారు అని అంటే ప్రభుపాద గారు అంటున్నారు, వన్ షుడ్ టేక్ గైడెన్స్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ఎ డివోటీ హూ ఇస్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ భగవద్గీత, దెన్ యూ విల్ అండర్స్టాండ్ భగవద్గీత బెటర్. భగవద్గీతను ఎవరైనా బాగా అర్థం చేసుకోవాలి అని అంటే భగవద్గీత అనేదాన్ని ఇప్పుడు ఏమైపోయింది, భగవద్గీత అనేటువంటి కాన్సెప్ట్ ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి పోయి మనం వినేస్తున్నాం, అది కాదు పద్ధతి. ఇప్పుడు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఫిజిక్స్ టీచర్ దగ్గరే వెళ్ళాలి, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ టీచర్ దగ్గరికే వెళ్ళాలి. నాకు మ్యాథ్స్ లో డౌట్ ఉందనేసి నేను తెలుగు టీచర్ దగ్గరికి వెళ్ళేసి నాకు మ్యాథ్స్ లెక్కలు చెప్పండి అని అంటే అది ఇది కాదు. అలాంటప్పుడు ఈవెన్ భగవద్గీత సబ్జెక్ట్ మ్యాటర్స్ మనం ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి. మీరు ఈ రోజుల్లో ఎవరినన్నా అడగండి భగవద్గీత గురించి మీరు ఏమైనా చెప్తారా అని అంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్పేస్తారు. మనం ఇప్పుడు ప్రస్తుతం టీవీల్లో చూస్తున్నటువంటిది అదే, అందరూ భగవద్గీత అనేటువంటి పేరుతో ఏదేదో చెప్పేస్తున్నారు. భగవద్గీతలో ఉన్నటువంటి ఆ రియల్ జిస్ట్, ఆ నిజమైనటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని గ్రహించట్లేదు. మెయిన్గా ఏముంది భగవద్గీతలో, ఈ 5 టాపిక్స్ కవర్ చేయబడ్డాయి. మనం ఎవరు, మనందరం జీవులం, భగవంతుడు ఎవరు, ఆ దేవాది దేవుడు అల్టిమేట్ సుప్రీం కంట్రోలర్ ఎవరు, కృష్ణుడు. అదే రకంగా కాలం, కాలం ఎట్లా పనిచేస్తుంది, కర్మ, ప్రకృతి, ఈ 5 గురించి కృష్ణుడు బాగా క్లియర్గా జీవుడంటే ఎవరు, జీవుడు యొక్క స్థితి ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మ యొక్క స్థితి ఏమిటి, ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుందని చెప్తున్నాడు, ఈ కాలం ఎలా పనిచేస్తుందని చెప్తున్నాడు, మనం ఏ రకమైనటువంటి కర్మలు చేయాలి, అకర్మ చేయాలా, వికర్మ చేయాలా, లేకపోతే కర్మ చేయాలా, అన్నిటినీ కృష్ణుడు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ మీరు దాన్ని గమనించినట్లయితే దాంట్లో కృష్ణుడు బాగా క్లియర్గా కూడా స్పష్టంగా చెప్తున్నాడు, ఆ రిలేషన్ కూడా చెప్తున్నాడు, ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటి, అదే రకంగా ఆ పరమాత్మకు ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, పరమాత్మకు కాలానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ జీవుడు ఏ రకమైనటువంటి కర్మ చేయడం ద్వారా ప్రకృతి ఏ రకమైనటువంటి దేహాన్ని తనకి ఇస్తుంది పరమాత్మ యొక్క ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా బాగా ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. అది వారి యొక్క సంబంధాలు, వారి యొక్క స్థితిగతులు కూడా అక్కడ వర్ణించడం జరిగింది. సో అయితే ఏమవుతుందంటే ఈ భగవద్గీత అనేటువంటిది ఈ రోజుల్లో ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర దగ్గర నుంచి వినట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత మానసిక కల్పనలు, వాళ్ళకున్నటువంటి ఏదో తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానాన్ని వాళ్ళు అందరు జనాలకు ఇచ్చి దీంట్లో ఉన్నటువంటి రియల్ ఎసెన్స్ ని ఎవరు చెప్పట్లేదు. సో రియల్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఏమిటంటే, మనం ఏదో విధంగా వీ షుడ్ గెట్ కనెక్టెడ్ టు కృష్ణ. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్సి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఏదన్నా చేయండి, మీ జీవితంలో ఏది చేసినా కానీ కృష్ణుడితో భగవంతునితో సంబంధం పెట్టుకొని చేయండి. అది లైఫ్ యొక్క ఎసెన్స్. వితౌట్ గాడ్, గాడ్ అనే కాన్సెప్ట్ లేకుండా, భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా లైఫ్ ని జీవిస్తే దట్ లైఫ్ ఈస్ బిగ్ జీరో. ప్రభుపాద అన్నారు, ఇఫ్ యు హ్యావ్ సో మెనీ హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ జీరోస్, బట్ ఇప్పుడు దాని ముందర ఒక చాలా విలువైనటువంటి అంకె లేదు అని అనుకోండి, ఎన్ని సున్నాలున్నా పెట్టుకోండి, మీరు లక్షల కోట్ల సున్నాలు పెట్టుకున్నా అది పెద్ద జీరోని. ఎప్పుడు ఆ సున్నాలకన్నిటికీ వాల్యూ వస్తుంది? ముందర ఎప్పుడైతే ఒక వాల్యుబుల్ డిజిట్, వాల్యుబుల్ నంబర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అట్లా హోల్ కాన్సెప్ట్ ఆఫ్ భగవద్గీత ఈజ్ సమ్ ఆర్ అదర్ గెట్ కనెక్టెడ్ టు గాడ్, సమ్ ఆర్ అదర్ గెట్ కనెక్టెడ్ టు కృష్ణ. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నేను కనెక్టెడ్ కాను అని అంటే అది ఎవరు ఎవరు ఫాల్ట్? అది కనెక్టెడ్ కాదంటే కృష్ణుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ మానవ జీవితంలో నేను ఇచ్చినటువంటి నీకు తెలివితేటల బుద్ధిని నేను అల్టిమేట్లీ దేనికోసం ఇచ్చాను? నాకు కనెక్టెడ్ అవ్వడానికి. అది కనెక్టెడ్ అవ్వకుండా అన్ని చేస్తున్నాను అని అంటే, ఎన్నో ఉన్నాయి బయట, ఎన్నో జంతువులు ఉన్నాయి బయట, ఇంకెన్నెన్నో అరణ్యాల్లో ఎన్నో సింహాలు పులులు ఏనుగులు అవన్నీ ఉన్నాయి, పాములు ఉన్నాయి, అవన్నీ భగవంతునితో సంబంధం లేదు. ఎప్పుడు లేసామా, తిండి తిన్నామా, అక్కడికి పోయినామా, ఇక్కడికి పోయినామా, పడుకున్నామా, వారి యొక్క ఆలోచన అంతా కూడా దీనికే పరిమితమై ఉంటుంది. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పతిత పావన గౌరవ తాయికి, శ్రీల ప్రభుపాదికి ఓర్ ప్రేమానంది. సో ఇప్పుడు ఈ యొక్క భగవంతుడు ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని, ఈ ఆలోచన శక్తిని భగవంతుడు ఎందుకు ఇచ్చారంటే, సో దట్ మనము కేవలము ఆహార నిద్ర భయం అయితున్నాళ్ళకే పరిమితమైపోయి అదే జీవితం అని అనుకోకుండా దానికన్నా ఒక అడుగు ముందుకేసి భగవంతునితో మన సంబంధం పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ భగవంతునితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మన యొక్క జీవితంలో మనము భగవంతునితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ వచ్చి రూపగోస్వామి చెప్తున్నారు, ఈ యొక్క భక్తి రసామృత సింధులు చెప్తున్నారు, మనం భగవంతునితో ఏదో విధంగా సంబంధం పెట్టుకోవడం వల్ల మనకేమొస్తుంది? డివోషనల్ సర్వీస్ బ్రింగ్స్ ఆల్ ఆస్పిషియస్నెస్ టు ఎ పర్సన్. మనందరికి మన జీవితంలో కావాల్సింది ఏమిటి? నేనెప్పుడు మంచిగా ఉండాలి, నాకు అన్ని శుభాలు జరగాలి, అంతే కదా, నా హెల్త్ బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, శుభం. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమిటి? శుభప్రదం, నాకు నా యొక్క జీవితం మంగళదాయకంగా ఉండాలి. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఏమిటి అని అంటే, ఈ డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎ పర్సన్ బికమ్స్ ఆస్పిషియస్. ఒక వ్యక్తి యొక్క జీవితం మంగళదాయకంగా అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏమి? సిక్స్ క్వాలిటీస్ రూపగోస్వామి వివరిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి సిక్స్ క్వాలిటీస్ లో ఫస్ట్ క్వాలిటీ ఇట్ బ్రింగ్స్ ఆల్ ఆస్పిషియస్నెస్. సెకండ్ క్వాలిటీ వచ్చి మన మెటీరియల్ మిజరీస్ నుంచి మనం బయటపడతాం. ప్రతి ఒక్కరు భౌతికమైనటువంటి క్లేశాలకు, భౌతికమైనటువంటి త్రితాపాలకు గురి అవుతూ ఉంటారు. కేవలము మనం కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల వీల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీస్, లామెంటేషన్, విల్ బికమ్ భయాశోక. మనకున్నటువంటి భయం నుంచి, శోకం నుంచి మనం బయటపడతాం. అదే రకంగా మన ప్యూర్ డివోషనల్ సర్వీస్తో సంబంధం పెట్టుకోవడం వల్ల మనకేమొస్తుంది? ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఆటోమేటికలీ పుట్స్ వన్ ఇన్ ట్రాన్సెండెంటల్ ప్లెజర్. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా నిజమైన ఆనందం, నిజమైనటువంటి ఆనందం అని. ఆ నిజమైనటువంటి ఆనందాన్ని పొందేదానికి అవకాశం. సర్వశుభాలు కలుగుతాయి, భౌతికమైనటువంటి దుఃఖాలు బాధల నుంచి మనం బయటపడతాము. మూడోది మన దివ్యమైనటువంటి ఆ నిజమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తాము. అదే రకంగా ఈ యొక్క డివోషనల్ సర్వీస్ వచ్చి ఇట్ ఈస్ రేర్లీ అచీవ్డ్. ఈ యొక్క అల్టిమేట్ థింగ్ ఈ వరల్డ్ లో చాలా హైయెస్ట్ థింగ్, ఎవరన్నా లెక్క కట్టలేనటువంటి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏమిటి అని అంటే ఆ డివోషనల్ సర్వీస్. బట్ మనము ఈ డివోషనల్ సర్వీస్ ని మనము ఈ యొక్క కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడం ద్వారా ఏదైతే సాధ్యం కానటువంటి ఆ యొక్క భక్తిత్వ సేవను కూడా మనం పొందవచ్చు. ఐదవ క్వాలిటీ ఏమిటంటే ఈ ప్యూర్ డివోషనల్ సర్వీస్ వల్ల ముక్తి కూడా ద్వితీయం అయిపోతుంది. ఎవరైతే ఈ డివోషనల్ సర్వీస్ చేస్తారో, ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో మనం కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే అట్లాంటి ప్యూర్ డివోషనల్ సర్వీస్ వల్ల ఈవెన్ ముక్తి అనేటువంటిది సెకండ్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఎందుకంటే భగవంతుని ప్రేమించేటువంటి ఉన్నతమైనటువంటి కాన్సెప్ట్ ముందర ఈవెన్ అట్లాంటి భక్తుడి ముందర ఈవెన్ ముక్తిదేవి ఏం చేస్తుంది, తన యొక్క ఆ భక్తుడి యొక్క ఇంటి ద్వారాల ముందర చేతులు జోడించి నిలబడుతుంది. ఆ భక్తుడికి ఎప్పుడు ముక్తి ఇచ్చి అతనికి సేవ చేయాలనేసి వెయిట్ చేస్తుంటాం. అట్లా ముక్తి అనేటువంటి కాన్సెప్ట్ కూడా ద్వితీయం అయిపోతుంది. ఎందుకంటే భగవత్ ప్రేమ అనేటువంటిది ప్రధానమైపోతుంది. చివరికి వచ్చి కేవలం మనం కృష్ణుని ఆకర్షించాలంటే మనం దేని ద్వారా ఆకర్షించలేం, ఓన్లీ బై ప్యూర్ డివోషనల్ సర్వీస్ వీ కెన్ అట్రాక్ట్ కృష్ణ. కృష్ణుని మనము భక్తి ద్వారా మన యొక్క ప్రేమ ద్వారా కృష్ణుని మనం ఆకర్షించగలుగుతామే కానీ అన్యగా వేరు దేంది కూడా కాదు. సో ఇప్పుడు వీటి అన్నిటినీ మనం దేంతో స్టార్ట్ చేయాలి, ఓకే మనం భగవంతునితో సంబంధం పెట్టుకోవాలనుకున్నా ఎలా సంబంధం పెట్టుకోవచ్చు, భగవద్గీతను మనం రెగ్యులర్ గా చదవడం ద్వారా. భగవద్గీత కృష్ణుడు ఆయన ఇచ్చినటువంటి పర్సనల్ లెటర్, మనందరికీ ఇచ్చినటువంటి పర్సనల్ లెటర్ భగవద్గీత. ఇది అనుకోకూడదు, ఇది వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి, వ్యక్తిగతంగా కృష్ణుడు మన అందరికీ ప్రతి ఒక్క జీవుడికి పంపించినటువంటి లేఖ, ప్రేమ లేఖ ఒకటి ఉంది. ఏమిటది? అది భగవద్గీత. సో ఈ భగవద్గీతను మనం నిత్యం అధ్యయనం చేయాలి. ఇది అధ్యయనం చేస్తే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. కృష్ణుడు మన యొక్క నిజమైనటువంటి శ్రేయోభిలాషియ, కృష్ణుడు నన్ను టోటలీ నన్ను కిందికి దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది కాన్సెప్ట్ అదే, కృష్ణుడు భగవద్గీత చదివితే వద్దు ఏమో అయిపోతుంది జీవితం. ఏమైపోతుంది భగవద్గీత చదివితే? ఏమైపోతుంది అంట, ఏమైపోతుంది? భక్తికి సేవ చేస్తే ఏదో అయిపోతుందంట, కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే ఏదో అయిపోతుందంట, బయట పోయి ఏదేదో పనికి మాని పనులన్నీ చేస్తున్నారు, దాటి వల్ల ఏం కాదు. అవునా కదా, చాలాసార్లు చెప్పాను కూడా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నాడు, పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అది ఎంత హాని చేసినా కానీ దాన్ని కొనడం ఏం మానేమో, అది త్రాగకుండా ఉండలేం. అట్లాంటి ఏమిటంటే మనం భద్రస్థితిలో ఉన్నాం కాబట్టి మనకి ఏది మంచిదని కూడా తెలియదు. మనకి ఏదైతే హాని చేస్తుందో అది నాకు నిజంగా మంచి చేస్తుందని దాన్ని ఆలింగనం చేసుకున్నాం. ఏదైతే మనకు నిజంగా మంచి చేస్తుందో దాన్ని చెడు అనేసి దూరం పెట్టేస్తున్నాం. ఇది కలియుగంలో ఉన్నటువంటి ఒక లక్షణం అన్నమాట. సో అట్లా ప్యూర్ డివోషనల్ సర్వీస్ వల్ల మనకి ఎన్నెన్నో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని ఆ ప్యూర్ కృష్ణుడు ఎట్లయితే అన్లిమిటెడో అట్లా కృష్ణుడి యొక్క భక్తిత్వ సేవలు చేయడం వల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ వచ్చి అది వర్ణన అతీతమైనటువంటి. సో మనం జస్ట్ చేయాలంటే చేసే ప్రత్యక్షావగమం ధర్మ్యం, మనం ప్రత్యక్షంగా చేసి దాని అనుభూతి పొందితేనే అర్థమవుతుంది. ఇది మన మాటలతో కూడా వర్ణించేటువంటిది కాదు. బట్ ఎందుకు వర్ణిస్తున్నాము అని అంటే అట్లీస్ట్ దాంట్లో ఉన్నటువంటి మనం చర్చించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. కొంత మనకు అర్థమవుతుంది. ఆ గొప్పతనం పెట్టుకొని మనము భక్తిత్వ సేవలో ముందుకు వెళ్ళడానికి అది ఒక స్ఫూర్తిగా ఉంటాం. సో అందుకని ఆ రకంగా వర్ణించడం వల్ల ఎవరైతే ప్రారంభకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓ దీంట్లో ఇంత గొప్పతనం ఉందా, దీన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన. సో అందుకని మనం భగవద్గీతను అధ్యయనం చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని కలికాలి నామరూపే కృష్ణావతార, కలియుగంలో కృష్ణుడు నామరూపంలో అవతరించారు. చాలా సులభంగా ఎట్లాంటి వాడైనా స్వీకరించదగినటువంటి రీతిలో, ఎందుకంటే కలియుగంలో స్నానం చేయడం చాలా కష్టం. ఈవెన్ మందిరానికి రావాలి అన్నా కొన్ని నియమాలు ఉన్నాయి. మందిరానికి రావాలంటే స్నానం చేసి మంచి శుచి శుభ్రతలో ఉన్నటువంటి బట్టలు ధరించి రావాలి. ఈవెన్ కలియుగంలో అది చేయడం కూడా చాలా కష్టం. సో అందుకు భగవంతుడు నామరూపంలో వచ్చారు. నామరూపంలో వచ్చినప్పుడు నువ్వు శుచి శుభ్రతకు లేకపోయినా పర్వాలేదు, ఎక్కడున్నా కానీ నువ్వు భగవన్ నామాన్ని ఉచ్చరించచ్చు, ఏదో విధంగా భగవన్ నామాన్ని ఉచ్చరించచ్చు. దానికి షరతులు లేదు, ఇక్కడే జపం చేయాలా, ఇక్కడే జపం చేయకూడదు, ఇట్లాంటి స్థితిగతులు పరిస్థితులు ఉంటేనే నేను జపం చేయగలుగుతాను అనేటువంటి షరతులు ఏమీ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేయదగినటువంటిది, సులభతరమైనటువంటిది, ఆచరించదగినటువంటిది, చాలా విలువైనటువంటిది కూడా. ఇది చాలా సరళమైనటువంటి విధానం అయినప్పటికీ కృతయుగంలో వాళ్ళు చేసినటువంటి ధ్యానాల ద్వారా, త్రేతాయుగంలో వాళ్ళు చేసినటువంటి యజ్ఞాల ద్వారా, ద్వాపరయుగంలో చేసినటువంటి విగ్రహారాధన వల్ల కలిగేటువంటి ఫలితము చాలా సులభమైనటువంటి నామ సంకీర్తన చేయడం ద్వారా అత్యున్నతమైనటువంటి ఫలితం వస్తుంది, టాప్ మోస్ట్ రిజల్ట్. సో ఇది మనం తగ్గించడానికి లేదు, ఓకే నామ సంకీర్తన కాబట్టి ఇది చాలా ఇది ఏమి అంత పవర్ఫుల్ ప్రాసెస్ అని మనము కొద్దిసారి మనకు నమ్మకం కలగదు, ఇదేమి ఇది నామాన్ని ఉచ్చరించేస్తే ఇది అంత బెనిఫిట్ ఇచ్చేస్తుందా అనేటువంటి సంశయం మనకు కలుగుతుంది. ఒకసారి ఒక తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ కొడుకుని మ్యాథ్స్ టీచర్ దగ్గర పంపించిందంట. సో మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తున్నారంటే ఆయన ట్రిగ్నామెట్రీ నేర్పిస్తున్నారు. ట్రిగ్నామెట్రీ నేర్పించేటప్పుడు ఏమొస్తుంది, ఏబిసిడి అవి వస్తాయి, ఆ కలయికలు యాంగిల్స్ వస్తాయి, అవునా కదా, ఈ యాంగిల్లో ఏబిసిడి యాంగిల్లో ఇంత డిగ్రీలో ఉంది అన్ని ఏబిసిడిలో ఎక్కువ వస్తాయి, ప్లస్ అల్జీబ్రాలో కూడా అంతే కదా, దాంట్లో కూడా ఎక్కువ ఏబిసిడిలో ఎక్కువ వస్తాయి, ఏ స్క్వయర్ బి స్క్వయర్ ఏబిసి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఒకరోజు తల్లిగారు సరే మా మ్యాథ్స్ టీచర్ మా కొడుకుకి ఏం నేర్పిస్తున్నాడు అనేసి చూడ్డానికి వచ్చిందంట. సో ఆ మ్యాథ్స్ టీచర్ వచ్చి చూస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి స్క్వయర్ ఏ స్క్వయర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ప్లస్ సి స్క్వయర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ బిసి ప్లస్ టూ సిఏ ఇదే నేర్పిస్తా ఉందంట. సో వాళ్ళ తల్లి అనుకునిందంట, నేను నా కొడుకుని ఇప్పుడు ఎంత పెద్ద చదువు చదువుతున్నాడు, సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు, వీనికి జస్ట్ ప్రాథమికంగా ఉన్నటువంటి ఎల్కేజీలో ఉన్నటువంటి ఏబిసిడిలో ఇంకా నేర్పిస్తున్నాడు అనేసి నీకు అసలు లెక్కలే రాదనేసి వాడిని తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయిందంట. నువ్వు నీకు మా కొడుకుకి మ్యాథ్స్ నేర్పించమంటే నువ్వు ఎల్కేజీలో నేర్పించేటువంటి ఏబిసిడీలు నేర్పిస్తావా అనేసి ఆ మ్యాథ్స్ టీచర్ని తిట్టేసి జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శ్రీల ప్రభుపాదికి గోరు ప్రేమనంది ఇట్లా నీకు ఈ లెక్కలే రాదనేసి ఆ మ్యాథ్స్ టీచర్ని తిట్టేసేసి వాని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయిందంట. సో ఆమె అండర్స్టాండింగ్ అలా ఉంది, జస్ట్ ఏబిసిడి అనంటే ఓకే ఏబిసిడి బట్ ఇది డిఫరెంట్ లెవెల్. ఇది అట్లా మనము నామ సంకీర్తనం అంటే ఇదేదో ఊరికే ఏబిసిడి కేటగిరీ లాగా ఏదో ఎల్కేజీ వాళ్ళు జస్ట్ ప్రారంభ దశల్లో ఉన్న వాళ్ళకి అని కాదు. ఇది నామ సంకీర్తన అది అల్టిమేట్. ఈవెన్ గోలోకంలో వెళ్ళినా కానీ గోలోకేర ప్రేమ అనేటువంటి ధనమే ఏమిటి, హరినామ సంకీర్తన. గోలోకం అనేటువంటి పెద్ద ధనం, అక్కడ ఉండేటువంటి ధనం యొక్క సారమే హరినామ సంకీర్తన. సో అట్లా ఇది మనము ఇదేదో ఊరికే ఇదేదో చాలా తగ్గినటువంటి వాళ్ళకు లేకపోతే ఇది ప్రారంభ దశల్లో ఉన్న వాళ్ళకు అనేటువంటిది కాదు. గోలోకంలో ఉన్నటువంటి కోశాగారం ఉంది కదా గోలోకంలో, ఆ కోశాగారంలో ఉన్నటువంటి ధనం ఏమిటంటే ఈ హరినామ సంకీర్తన. సో దీన్ని మనము ఏ రకంగా కూడా ఇది చాలా చీప్ అని అనుకోవడానికే లేదు, ఇది అల్టిమేట్. సో అందుకని మనకు అట్లాంటి ఒక ఉన్నతమైనటువంటి అల్టిమేట్ థింగ్ మనకు అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల, శ్రీల ప్రభుపాద వారి యొక్క కృప వల్ల మనందరికీ కూడా అది లభ్యమైంది. ఎనీబడి క్యాన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉంటూ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ అత్యున్నతమైనటువంటి లోకమైనటువంటి ఆ గోలోక వృందంలో ఉన్నటువంటి కోశాగారంలో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో మనం ఇక్కడ ఉంటూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్, మనకు వచ్చేటువంటి రిజల్ట్ చాలా అత్యున్నతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వైకుంఠానికి అతీతంగా ఉన్నటువంటి గోలోక వృందావనంలో ఉన్నటువంటి కోశాగారంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సంపద అదేమది, హరినామ సంకీర్తన. సో మనం చాలా ఫార్చునేట్ ఆ రకంగా తీసుకుంటే చాలా అదృష్టవంతులం. అంత ఒక గొప్ప విలువైనటువంటి ధనాన్ని చాలా దిగజారినటువంటి ఈ కలియుగంలో మనందరికీ కూడా లభ్యమైంది, దీనికన్నా అదృష్టం ఇంకేముండాలి. సో మన ఆ రకంగా వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హరే కృష్ణ మంత్ర. ఒక గొప్ప ఆచార్యుడు అయినటువంటి శ్రీల ప్రభుపాద్ వారు లాంటి ఒక మహోన్నతమైనటువంటి ఆచార్యుడు మనకు దక్కి ఉండడము, మంచి మందిరాలు, సాంగత్యము, దీనికన్నా మించి ఇంకేముండాలి? సో మనము దీనికి మన నిజంగా మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి, గ్రేట్ఫుల్గా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే, జస్ట్ వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్స్. మనకి ఇచ్చినటువంటి విధానాన్ని చాలా ఎంతో కృతజ్ఞతతో మనం తీసుకుని దాన్ని ఆచరించడమే, దాన్ని పాటించడమే మనము చూపించేటువంటి కృతజ్ఞత. చాలాసార్లు మనము కృతజ్ఞత భావాన్ని నోటితో చెప్పేస్తుంటాం, అది చాలా విలువైనటువంటిది, చాలా విలువైనటువంటిది చెప్పేస్తే సరిపోదు. నెక్స్ట్ స్టెప్ వచ్చి మన దాన్ని ఆచరణలో చూపించాలి. మన ఆ కృతజ్ఞత భావాన్ని వీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ త్రూ అవర్ యాక్షన్స్. సో ఆ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయడం అంటే మనం వాళ్ళకి చేయదగినటువంటిది. వాళ్ళు మనకు కృష్ణుడు, గురువు, వైష్ణవులు మన ఇచ్చిన దానికి మనం ఏం తిరిగి ఏమి చేయలేం. మనం ఏదైనా చేయదగినటువంటిది ఏమిటంటే ఇచ్చినటువంటి విధానాన్ని మనము ఆచరించడం ద్వారా మన యొక్క వాళ్ళకి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము, కానీ వాళ్ళని సంతృప్తి పరచవచ్చు ఆ రకంగా. సో అది మనకు ఉన్నటువంటి మహద్ అవకాశం. మనందరూ ప్రయత్నం చేస్తాము, అందరూ కలిసి రాధాగోవిందకు ప్రార్థిస్తాము. ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యంగాను, లేకపోతే దాన్ని జారు విడుదలుకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం పాటించడానికి కావలసినటువంటి శక్తిని, దానికి కావలసినటువంటి తెలివితేటలను అన్నిటినీ భగవంతుడు ప్రసాదించి మనందరము కలిసి మనము ఈ మార్గంలో ముందుకెళ్ళి శ్రీ శ్రీ రాధాగోవింద యొక్క పాదపద్మాలను చేరుకోవాలనేసి మనందరం కూడా కలిసి శ్రీ శ్రీ రాధాగోవింద అష్టసఖీ వృందకి, శ్రీ ప్రభుపాదికి, వారి యొక్క నిజాయితీతో కృషి చేస్తున్నటువంటి శిష్యులకు ప్రార్థిస్తూ మనం కృపను పొందడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత దాతదంకి, శ్రీ ప్రభుపాదికి బోర్ ప్రేమనంది.